राधा माधवा कुंजा बिहारी,
राधा माधवा कुंजा बिहारी,
गोपी जन वल्लभा गिरिवर धारी, गिरिवर धारी, यशोदा नंदन ब्रज जन रंजन, यमुना तीरावनचारी, जय राधा माधव कुंजा बिहारी,
राधा माधव कुंजा बिहारी,
गोपी जन वल्लभा गिरिवर धारी,
गोपी जन
यशोदनंदन ब्रज जन रंजन,
यशोदनंदन ब्रज जन रंजन,
यमुना तीरावनचारी, जय राधा माधव कुंज
बिहारी,
जन वल्ल जन रंजन, यमुना तीरावन चारी, जय राधा माधव कुंज बिहारी,
राधा माधव
कुंज बिहारी। ग्रंथ श्रीमद् भागवतम की, श्रील प्रभुपाद की, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 2.
स उच्चकासे धवलोदरोदरो प्युरुक्रमस्याधर शोण शोणिमा दाध्मायमानः करकंज संपुटे यधाब्ज खंडे कलहंस उत्स्वनः।
तात्पर्य मरियु भाष्यम कृष्ण कृपामूर्ति ऐसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापकाचार्य। తాత్పర్యం శ్రీకృష్ణుని కరకమలమున ధరింపబడి పూరింపబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధారముల స్పర్శచే ఎర్రబారినట్లు కనపట్టెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించుచున్నట్లుగా అది తోచెను. భాష్యం శ్రీకృష్ణుని అధర స్పర్శచే కలిగిన తెల్లని శంఖపు ఎర్రధనము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు చిహ్నమై ఉన్నది. భగవానుడు పూర్ణ చైతన్య స్వరూపుడు. ఇట్టి ఆధ్యాత్మిక అస్తిత్వమును కూర్చి తెలియకపోవుటయే భౌతికత్వము. వాస్తవమునకు ఆధ్యాత్మికత యందు భౌతికత్వం అనున్నదియే లేదు. శ్రీకృష్ణ భగవానుని స్పర్శ మాత్రమున శీఘ్రమే అటువంటి ఆధ్యాత్మిక వికాసము కలుగుచుండును. విశ్వపు కణకణమందును స్థితుడైన అతడు ఎవరి హృదయమందునైనను వ్యక్తము కాగలడు. భగవాను ఈడ ప్రగాఢమగు ప్రేమ మరియు భక్తియుక్త సేవల ద్వారా ఆ దేవదేవుని పిడికిలి అందలి శంఖము వలె ప్రతిదియు ఆధ్యాత్మికముగా ఎర్రబారగలదు. ఇక పరమహంస అయిన మహాత్ముడు శ్రీకృష్ణుని చరణకమలములచే నిత్యముగా అలంకరింపబడి ఆనంద జలమున కలహంస వలె వర్తించును. నమో విష్ణుపాదాయ కృష్ణ శ్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ శ్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఇక్కడ సూత గోస్వామి వివరిస్తున్నారు. అంటే మొట్టమొదట సుఖదేవ గోస్వామి వివరించారు, అది సూత గోస్వామిని తిరిగి అరణ్యంలో, ఏం అరణ్యం అది, నైమిషారణ్యంలో సూత గోస్వామి తిరిగి దాన్ని వివరిస్తున్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో చూసినట్లయితే అందరూ కూడా చాలా ఆర్తితో చాలా ఉత్సాహంగా కృష్ణుడి కోసం ఎప్పుడు వాళ్ళందరూ ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందువలనంటే చాలా కాలం కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం కోసం ద్వారకని వదిలేసి హస్తినాపురంలో ఉండడం, యుద్ధంలో పాల్గొనడం ఇదంతా జరిగింది. తరువాత కృష్ణుడు ఎప్పుడైతే పొలిమేరకి వచ్చాడో అప్పుడు వెంటనే తన శంఖాన్ని పూరించాడు. అది ఆ దృశ్యం ఎలా ఉందనేది ఈ రెండో శ్లోకంలో ఇక్కడ వివరించడం అనేది జరిగింది. అది ఎలా ఉందంటే, శంఖం తెల్లని లావైన శంఖం కృష్ణుడి యొక్క అధరాల మధ్య ఉండి అది ఎర్రబారిందనమాట కృష్ణుడు ఊదటం వలన. అయితే ఇక్కడ కృష్ణుడు మరియు కృష్ణుడి యొక్క దుస్తులు అంటే వస్త్రాలు, లేదా కృష్ణుడి దగ్గర ఉన్న పిల్లనగ్రోవి, కృష్ణుడి దగ్గర ఉన్న శంఖం, కృష్ణుడి దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడాను నిజానికి చేతనం కలిగింది, దివ్యమైంది. అందులో ఎటువంటిది కూడా భౌతికమైన వస్తువులు అంటూ ఏవి, కృష్ణుడు వాడేవి ఏది కూడా భౌతికమైనవి లేవు. ఒకవేళ ఏదైనా భౌతిక వస్తువు కృష్ణుడు తీసుకుంటే అవన్నీ కూడాను చేతనం కలిగి ఉంటాయి అన్నమాట. నిజానికి ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గర ఉన్నవి అన్నీను ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎప్పుడూ ఉంటాయి తనతో. వీళ్ళందరూ కూడాను కృష్ణుడి యొక్క స్నేహితులు, కృష్ణుడికి ఉన్న భార్యలు, లేదా కృష్ణుడికి ఉన్న తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా దివ్యమైన వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో. అంటే ఉదాహరణకి నందమహారాజు, యశోద మాత, వీళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడికి తల్లిదండ్రులే, దేవకి వసుదేవులు. అదేవిధంగా రుక్మిణి, సత్యభామ, ఏ విధంగా కృష్ణుడి దగ్గర ఉన్నది ఈ యొక్క ఏంటి శంఖం, ఏంటి దాని పేరు, పాంచజన్యం, ఇది కూడాను ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది మనకి. ఇంకా అదేవిధంగా సుదర్శన చక్రం, కృష్ణుడి దగ్గర ఉన్న గద, దాని పేరు కూడా ఏదో ఉంది, కౌముది. అదేవిధంగా సుదర్శన చక్రం, వీటి ఇవన్నీ కూడాను చేతనం కలిగిన రకరకాల నిత్యముక్తులు అన్నమాట కృష్ణుడికి ఎప్పుడు సహచరులు. ఇందులో ఏది కూడాను ఏదో భౌతికమైన వస్తువు ఏది లేదు. అందువలన ఇక్కడ శంఖం కృష్ణుడు పూరిస్తే అది కూడా ఎర్రబారుతుంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క శంఖం కూడా నిత్యంగా కృష్ణుడి యొక్క సేవకులే. శంఖం, కౌముది, అదేవిధంగా కృష్ణుడి దగ్గర ఉండే ఖడ్గం, అనేకమైనవి ఉండే, అదేవిధంగా సారంగానే విల్లు, ఇవన్నీ కూడాను భగవంతుడికి ఎప్పుడు కూడా నిత్యం సేవకులు వీళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఎర్రబారడం జరిగింది. అంతేగాని మన దగ్గర ఉన్నట్లుగా మనకు అనేకమైన వస్తువులు మనం నిత్య జీవితంలో వాడుతుంటాం మనం కూడా. మనకి దుస్తులు కావచ్చు, లేదా మన ఇంట్లో కంప్యూటరో, ఫ్యానో, లేదా ఇంకా రకరకాల వస్తువులు మనకి మన శరీరానికో, మనకి కాపాడుకోవడానికో అనేక రకాల, లేదా హెల్మెట్ రకరకాలవి వాడుతూ ఉంటాం ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా భౌతికమైనవి, ఇవేం చేతనం కలిగినవి కాదు మనం వాడేవి. ముఖ్యంగా ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఉందంటే, మనం బద్ధజీవులం, భౌతిక సంసారంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న భౌతిక పదార్థాలను ఉపయోగించుకొని మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి, అక్కడ ఉండే నీరు, అక్కడ చెట్లు, అక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడాను చేతనం కలిగింది. చింతామణి ప్రఖర సద్మసు కల్పవృక్ష, అక్కడ ఉండేది చింతామణి అంటే దివ్యమైనది అన్నీ కూడాను, దివ్య చింతామణి. ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏది కూడా భౌతికమైనది అనేదే లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు వారు ఏమిటి, వాస్తవమునకు ఆధ్యాత్మికత యందు భౌతికత్వం అనున్నదే లేదు. ఆధ్యాత్మికత అనే దాంట్లో భౌతికం అనేది లేదు. కానీ మనం ఈ భౌతిక సంసారం, అందుకే మనం ఏమంటాం, భౌతిక సంసారం అంటున్నాం. ఇక్కడ భౌతిక సంసారంలో ముఖ్యంగా రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఏంటిది, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక పదార్థాలు, తటస్థ శక్తి అంటే మనం జీవులం. ఈ యొక్క తటస్థ శక్తి అంటే జీవులు ఈ భౌతిక పదార్థాన్ని అంటే బహిరంగ శక్తిని ఉపయోగించుకొని భోగిద్దాం ఆనందిద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అనాది కాలం నుండి ఈ దృష్టితోనే ఈ భౌతిక పదార్థాల్లో ఉండి మనం ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక మనం భగవంతుడిని కూడా చూసేటప్పుడు భగవంతుడి దగ్గర ఉన్న వస్తువులను కూడా మనం ఇదే దృష్టితో చూసే అవకాశం ఉంది సర్వసాధారణంగా. ముఖ్యంగా మాయావాదులు చూసినట్లయితే ఏమంటారంటే, ఇవి ఏవైతే ఉన్నాయో కృష్ణుడు చేసిన లీలలు, నామ రూప గుణ లీలలు ఇవన్నీ కూడాను ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఎందుకు శాస్త్రంలో ఉన్నాయంటే, కేవలం కొంతమంది బుద్ధిహీనులైన వాళ్ళని భగవంతుడి వైపు ఆధ్యాత్మిక జీవనం వైపు ఆకర్షించడం కోసమే ఉన్నాయి. కానీ ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా నిజమైంది కాదు అని చెప్తారు. ఇక్కడ అర్థమైంది ఇది విషయం. అంటే మరి నిజానికి వ్యాసదేవుల వారు అంతా రాసి, అంటే వేదాలు పురాణాలు అన్నీ కూడా రాసి, చివరికి తన యొక్క సంతృప్తి, ఆత్మసంతృప్తి అనేది లేకపోవడం వలన నారదుల వారి ఉపదేశం మేరకు ఏం చేస్తారు, శ్రీమద్ భాగవతాన్ని రచించడం అనేది జరిగింది. అంటే నారదుల వారు చెప్తారు, భగవంతుడు దేవదేవుడైన కృష్ణుణ్ణి కీర్తించాలి, ఆ విధంగా ఒక గ్రంథం రాయమంటే అప్పుడు శ్రీమద్ భాగవతం రాస్తారనమాట. శ్రీమద్ భాగవతం అంటే భగవంతుడి గురించి తెలియజేసేది. అంతేగాని ఈ రోజుల్లో అనేక మంది దేవి భాగవతం, ఇంకేదో భాగవతం అంటే కాదు, వేరే ఎవరికి ఉండదు. భాగవతం అంటేనే భగవాను గురించి తెలియజేసేది భాగవతం. భగవానుడి యొక్క శుద్ధ భక్తులతో జరిపిన లీలలు ఏవైతే ఉంటాయో అవి తెలియజేసేదే శ్రీమద్ భాగవతం. అంతేగాని ఇంకా ఈ రోజుల్లో అనేక మంది రకరకాల భాగవతాలు సృష్టించేస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగా. కానీ నిజానికి భాగవతం అంటే భగవానుడి గురించి తెలియజేసేది. అందువల్లనే మొట్టమొదటి శ్లోకంలో శ్రీల వ్యాసదేవుల వారు ఏమని చెప్తున్నారు, మొట్టమొదటి శ్లోకంలో భాగవతం మొదలుపెట్టగానే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ఆయన చేసిన, అంటే ఎవరు మూలం అన్నిటికీ, వాసుదేవుడు. అందువల్లనే అతనికి వాసుదేవుడికి ప్రణామం చేయడం జరిగింది వ్యాసదేవులు. అదేవిధంగా వెంటనే మొదటి శ్లోకంలోనే అతను ఏ విధంగా పూర్తిగా స్వతంత్రుడు, అతను తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ, అతను ఇంకా ఎవరెవరు కీర్తిస్తున్నారు, బ్రహ్మతో సహా అందరూ కూడా కీర్తిస్తున్నారు, వాళ్ళందరికి కూడా మూలం ఇతనే కృష్ణుడే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి భాగవతం అంటే భగవానుడి గురించి తెలియజేసేది. కాబట్టి మాయావాదులు చెప్తున్నట్లుగా ఇదంతా కూడాను ఏదో భౌతికమైనదో లేదా సృష్టించిందో లేదా కల్పించిందో కాదు, ఇదంతా కూడా సత్యం, పరమసత్యం. ఇంకా మనం చూడొచ్చు సుఖదేవ గోస్వామి పుట్టినప్పటి నుండి కూడాను బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు. అంటే ఏంటి, తను ఆత్మ అనే స్థితిలోనే ఎప్పుడూ ఉన్నారు, తను దేహాత్మ బుద్ధిలో ఎప్పుడు కూడా సుఖదేవ గోస్వామి లేరు. అయితే ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోవడంతో సుఖదేవ గోస్వామి పుట్టగానే వ్యాసదేవులు వారు అతన్ని అనుసరిస్తూ అనేక మంది ద్వారా తిరిగి సుఖదేవ గోస్వామికి భాగవతాన్ని వినిపించడం ద్వారా సుఖదేవ గోస్వామి ఈ భాగవతానికి భగవంతుడి యొక్క దివ్య నామ గుణ రూప లీలలకి ఆకర్షితులవుతారు. మరి పూర్తిగా బ్రహ్మభూత స్థితిలో అంటే ఆధ్యాత్మిక స్థితిలో అంటే తను ఆత్మ అనే స్థితిలో ఉన్న సుఖదేవ గోస్వామి ఇవి కేవలం కల్పితాలో లేదో ఏదో కట్టుకథలు అయితే వీటికి ఆకర్షితులు అవ్వడం ఏంటి, అంటే ఇది భౌతికమైనది అయితే. కాబట్టి ఇది భౌతికమైనది కాదు, అనేక మంది బ్రహ్మభూత స్థితిలో లేదా మునులు ఋషులు వాళ్ళందరూ కూడా యోగులు ఆధ్యాత్మిక స్థితిని పొందిన వాళ్ళు కూడా ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు వింటున్నారో వాళ్ళు భగవంతుడికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి చతుష్కుమారులు వాళ్ళు కూడా బ్రహ్మభూత స్థితిలో ఆధ్యాత్మిక అంటే పూర్తిగా మన వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ యొక్క విష్ణు యొక్క పాదాల నుండి వచ్చిన తులసి నుంచి వచ్చిన ఆ సుగంధాన్ని వాళ్ళు వాసన చూస్తారో వెంటనే తిరిగి వాళ్ళు కూడా భగవంతుడికి ఆకర్షితులు అవుతారు, భగవంతుడి యొక్క రూపానికి. అప్పుడు వాళ్ళు కూడా భక్తులుగా అవడం అనేది మనం చూస్తాం శ్రీమద్ భాగవతం. కాబట్టి ఇదంతా ఏదో కల్పితమో ఇదేదో కాదు. ఇంకా సుఖదేవ గోస్వామి చూసినట్లయితే అసలు ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేకుండా కూడా ప్రపంచం అంతా ఆయన తిరగడం సుఖదేవ గోస్వామి. పరీక్షిత్ మహారాజ్కి శ్రీమద్ భాగవతాన్ని వివరించడం ఎంత జరుగుతుంది. అటువంటి అసలు ఎటువంటి దేహాత్మ బుద్ధి లేని వ్యక్తి ఆయన సుఖదేవ గోస్వామి. గోస్వామి అంటే పూర్తిగా ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు అని అర్థం. అటువంటి సుఖదేవ గోస్వామి తిరిగి కృష్ణుడి గురించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కట్టుకథలో ఇంకేవో కాదు. లేదంటే ఇంత కట్టుకథలు పరీక్షిత్ మహారాజుకి ఇంకా వారం రోజులే ఉంది తను శరీరం వదిలేయడానికి అన్న సమయంలో ఇవేదో పూర్తిగా ఏదో కల్పించినవి ఇవేదో వివరించాల్సిన అవసరం లేదు. అసలు కట్టుకథలు అయితే మొట్టమొదట సుఖదేవ గోస్వామి ఆకర్షితుడు అవ్వడం. తను ఆత్మస్థితిలో ఉన్నాడు, ఆధ్యాత్మిక స్థితిలో. అప్పుడు ఏ విధంగా ఒక భౌతికమైన వాటికి ఆకర్షితులు అవుతారు? ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారో వాళ్ళు భౌతికమైన వాటికి ఆకర్షితులు అవ్వరు. మరి ఇది భౌతికమైనది కాదు, ఇక్కడ పాయింట్ అది. మిగతా ఈ మాయావాదులు చెప్తున్నట్లు ఇవన్నీ కూడా కల్పితాలు, కట్టుకథలు. కేవలం ఎవరైతే బుద్ధి తక్కువ వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి, వాళ్ళ కోసమే ఈ భక్తి ఉంది. మిగతా వాళ్ళందరూ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడాను వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివి తర్కం చేస్తూ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొంది నిజంగా ఆ పరబ్రహ్మ ఐక్యం అవ్వడమే లక్ష్యం అని చెప్తారు. కానీ పరబ్రహ్మ ఐక్యం అవ్వడం అనేది లేదు. అది భక్తులకు ఎటువంటిదంటే ఆధ్యాత్మిక ఆత్మహత్య లాంటిది. ఇందువలన కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో అనేక చోట్ల కూడాను, ఏంటి, నీవు నేను ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నావు అర్జున అని చెప్తున్నాడు. కాకపోతే నువ్వు పూర్వజన్మలు అన్నీ కూడా మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. ఎందువలన నేను ఈ శరీరాన్ని మార్చను. కృష్ణుడు తన శరీరంలో ఎటువంటి మార్పు లేదు, మనమే బద్ధజీవులమైన వాళ్ళం, మనం శరీరం మారుస్తుంటాం. కానీ ఇక్కడ అర్జునుడు ఒక బద్ధజీవుడు యొక్క పాత్ర పోషిస్తున్నాడు. అర్జునుడు నిజానికి బద్ధజీవుడు కాదు, ఎప్పుడు కూడా నిత్యముక్తుడు, కృష్ణుడితోనే ఎప్పుడు తిరుగుతూ ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. కానీ ఒక బద్ధజీవుడు పాత్ర పోషిస్తున్నాడు మర్చిపోయినట్లుగా. ఆ విధంగా మనందరికి కూడా ఈ జ్ఞానం తెలియజేయడానికి. కాబట్టి కృష్ణుడి యొక్క దేహంలో, కృష్ణుడు చెప్పిన మాటల్లో ఇవన్నీ కూడాను దివ్యమైనవి. కృష్ణుడు చెప్పిన భగవద్గీత దివ్యమైంది. లేదంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఈ భగవద్గీత గురించి తిరిగి అనేక ప్రవచనాలు, అనేక మంది, అనేక ఈ మాయావదులు, ఆఖరికి మాయావదులు కూడా దాని మీద భాష్యం చెప్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. ఎందుకని? ఎందుకనంటే కృష్ణుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు అన్నీ కూడా దివ్యమైనవి. అందులో ఏది కూడా భౌతికమైనది అనేదే లేదు. ఇంకా మనం చూసినట్లయితే కృష్ణుడు మధురలో ఉన్నప్పుడు కుబ్జ అనే ఒక ఆవిడ పూర్తిగా అంధవికారంగా కనపడుతూ ఉంటుంది. కృష్ణుడి యొక్క స్పర్శ తగలగానే పూర్తిగా తన యొక్క అంధవికారం, కుంటితనం అంతా పోయి చాలా అందమైన స్త్రీగా మారిపోతుంది. అంటే కృష్ణుడి యొక్క స్పర్శ అటువంటిది. కృష్ణుడితో ఎవరైతే సాంగత్యంలోకి వస్తారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క హృదయం, వాళ్ళ యొక్క శరీరం అన్నీ కూడా శుద్ధి పొందుతాయి. అందువల్లనే మనం ఏం చేస్తున్నాం, హరినామం చేస్తున్నాం. ఎందువలన? నామ నామ్ని అభిన్నత్వాత్. ఈ యొక్క హరినామం మరియు హరి వేరు కాదు. కృష్ణుడు, కృష్ణుడి యొక్క నామం, ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, ఈ మహామంత్రం మరియు కృష్ణుడు రెండు వేరువేరు కాదు. కాబట్టే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాం. చేయడం వల్ల ఏమవుతుంది, నిరంతరం కృష్ణుడితో సాంగత్యంలో ఉన్నట్లయితే ఏమవుతుంది, ఎవరైతే సాంగత్యంలో ఉంటారో వాళ్ళందరూ కూడా శుద్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవుతారు. వాళ్ళు కూడా ఈ దివ్యమైన ఆనందాన్ని అనుభవించగలరు. ఇక్కడ ఈ ఎర్రబారడం అనేది ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిహ్నం అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు చిహ్నం ఏది, శంఖం ఎర్రదనం అవ్వడం అనేది. అదేవిధంగా ఎవరైతే, ఇంకా మనం చూడవచ్చు, ఎవరైతే శుద్ధ భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అష్టసాత్విక వికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే రోమాంచితం అవడం, శరీరం యొక్క రంగు మారడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందువలన వాళ్ళు నిరంతరం కృష్ణుడితో నేరుగా సాంగత్యంలో ఉంటున్నారు కనుక ఈ అష్టసాత్విక వికారాలని అనుభవిస్తూ వాళ్ళ యొక్క శరీరంలో రంగు మారడం లేదా రోమాంచితం అవడం లేదా గొంతు గద్గదం అయిపోవడం, అంటే మాట సరిగ్గా మాట్లాడలేవు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఇంకా ఎటువంటి భౌతికమైన దానికి కూడా ఆకర్షితులు అవ్వరు. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. కొంతమంది నటిస్తూ ఉంటారు ఈ విధంగా, తనకేదో అష్టసాత్విక వికారాలు వచ్చేసినట్లు లేదా కృష్ణుని చూసినట్లు ఇలా చెప్తూ ఉంటారు, నేను చూశానని. కానీ తర్వాత చూసినట్లయితే వాళ్ళు భౌతికంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. భౌతికమైన వస్తువులకి భౌతికమైన కోరికలు ఇంకా కలిగి ఉంటారు. కాబట్టి ఎవరైతే భగవంతుని చూసి ఉంటారో వాళ్ళు భగవంతుడి సాంగత్యంలోకి నేరుగా రావడం అనేది జరుగుతుందో, వాళ్ళకి ఎటువంటి భౌతికమైన కోరికలు అనేవి వాళ్ళలో ఉండవు. ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ, భగవానుని ఎడ ప్రగాఢమగు ప్రేమ మరియు భక్తియుక్త సేవల ద్వారా ఆ దేవదేవుని పిడికిలి అందల శంఖము వలె ప్రతిదీయు ఆధ్యాత్మికంగా ఎర్రబారగలదు. ఏ విధంగా అందరూ కూడాను ఈ దివ్యమైన ఆనందాన్ని, ఇక్కడ ఏదైతే శంఖం అనుభవిస్తుందో ఆనందాన్ని, భగవంతుడి కృష్ణుడి యొక్క అధరాల నుండి వచ్చే ఈ అమృతాన్ని ఆస్వాదిస్తూ, అదేవిధంగా ఈ శుద్ధ భక్తులు కూడాను ఏ విధంగా శుద్ధ భక్తులు ఆనందిస్తారంటే ప్రగాఢముగు ప్రేమ మరియు భక్తియుక్తి సేవల ద్వారా. చాలామంది చెప్తారు నాకు బాగా భగవంతుడు అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం కృష్ణుడు అని, కానీ అలా ఇష్టం ఇష్టం అని చెప్పడంతో సరిపోకూడదు. వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? భక్తియుక్త సేవ చేస్తూ ఉండాలి, నిరంతరం సేవలో నిమగ్నం అవుతూ ఉండాలి. అప్పుడే నిజంగా వాళ్ళకి కృష్ణుడు అంటే ప్రేమ ఉన్నట్లు, నిజంగా అదే నిజమైన భక్తి. లేదంటే ఊరికే మాటలతో చెప్పడం వరకే. ఇంకా ఇటువంటి విషయాలు ముఖ్యంగా ఇవన్నీ కూడాను ఈ యొక్క కృష్ణుడు, కృష్ణుడి యొక్క రూప గుణ లీలలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మనం వినాలి అంటే శుద్ధ భక్తుల ద్వారానే వినాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది మాయావాదులు కూడా ఒకప్పుడు ఏమీ పాలుపోక వాళ్ళకి ఈ యొక్క పూర్తిగా ఎటువంటి రుచి ఎటువంటి సారం లేని ఈ తర్కంతో, అంటే ఉపనిషత్తులు వేదాలు చదివి చదివి కొన్నిసార్లు వాళ్ళు కూడా భాగవతం అనేది చదివి వాటిని వివరించడం అనేది జరుగుతుంది. ఈరోజు భాగవతం కృష్ణుడి గురించి చెప్తారు, రేపు ఇంకొక దేవత గురించి చెప్తారు. కానీ ఎవరైతే శుద్ధ భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంక ఎవరు దేవతల గురించి ఎటువంటి జీవులు పట్ల కూడా ఆకర్షణ కలిగి ఉండరు. ఎందువల్లంటే ఇక్కడ భౌతిక సంసారంలో ఉన్న జీవులందరూ కూడా బద్ధజీవులు, మరియు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బద్ధ మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళ కంటే. కానీ వాళ్ళు పూర్తిగా దివ్యమైన వాళ్ళు కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైన దేహాలు కాదు అవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళది కూడా ఒక తాత్కాలికంగా ఉన్న స్థానమే, అది కూడా కొంతకాలమే ఉంటారు ఆఖరికి బ్రహ్మతో సహా. కాకపోతే ఈ మనతో మన జీవన పరిమాణంతో పోలిస్తే బ్రహ్మ యొక్క జీవన కాల పరిమితి చాలా ఎక్కువ, కానీ బ్రహ్మ యొక్క స్థానం కూడా తాత్కాలికమైంది. కాబట్టి శుద్ధ భక్తులైన వాళ్ళు ఇంక ఎవరిని కీర్తించడం, ఇంకెవరినో ఇంక దేని గురించి చెప్పడం అనేది జరగదు. అందువల్లనే చాలామంది శుద్ధ భక్తులు, కొంతమంది రాజ్యాల్లో రాజు తనను కీర్తించమని చెప్పినప్పుడు కూడా శుద్ధ భక్తులు ఏం చేస్తారు, నేను హరిని తప్ప ఇంకెవరిని కీర్తించలేనంటారు. అప్పుడు వాళ్ళని శిక్షించడం, అనేక రకాలుగా బాధించడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు భగవంతుడే వాళ్ళని కాపాడుతాడు. ఎందువల్లంటే మనిషి జీవితం ఉంది, ఏదో ఇంకొక జీవినో ఇంకొక రాజునో లేదా ఇంకొక గొప్ప వ్యక్తినో కీర్తించడం కాదు, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినాయి ఈ యొక్క ఏదైతే గొప్ప లక్షణాలు ఉన్నాయో జీవుల్లో ఇవన్నీ. కాబట్టి మనిషి జీవిత లక్ష్యం హరిని కీర్తించడం. ఆ విధంగా మనం శుద్ధ భక్తిని పొందగలం. అందువల్లనే పరమహంస అయిన మహాత్ముడు శ్రీకృష్ణుని చరణకమలములచే నిత్యముగా అలంకరింపబడి ఆనంద జలమున కలహంస వలె వర్తించు. ఇప్పుడు కూడా భగవంతుడి యొక్క చరణకమలాలనే కీర్తిస్తూ ఉంటారు ఎవరు, పరమహంసలైన మహాత్ములు. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు ఆ యొక్క చరణకమలాల్లో పాద పద్మాల్లో ఎంత ఆనందం ఉందనేది శుద్ధ భక్తులకే తెలుస్తుంది. కాబట్టి ఒక ఆచార్యుడు, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ఆచార్యుడు కేవలం భగవంతుడి యొక్క చరణకమలాలను కీర్తించడంలోనే ఒక కొన్ని వేల శ్లోకాలు రాశారు, కొన్ని వేల శ్లోకాలు. అది సంభవం. అసలు ఎటువంటి నిజమైన ఆనందం లేని ఈ భౌతిక సంసారంలో ఈ కామం అనే ప్రేమ అని చెప్పబడే ఈ కామం గురించి ఎన్నో పాటలు రాస్తూ ఉన్నారు. మరి నిజమైన దివ్యమైనది ఆధ్యాత్మికమైన ఈ యొక్క భగవంతుడి యొక్క చరణకమలాలు మరి ఎంతో దివ్యమైనవి. కాబట్టి వాటి మీద ఎన్నో వేల లక్షల శ్లోకాలు, కోట్ల శ్లోకాలు రాయొచ్చు. కాకపోతే దానికి ఏమిటి అర్హత? దాన్ని కీర్తించడానికంటే శుద్ధ భక్తి, అనన్యమైన భక్తి, ప్రగాఢమైన ప్రేమ మరియు భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం. వాటి ద్వారానే తెలుసుకోగలం, కానీ కేవలం ఏదో తర్కం ద్వారా, జ్ఞానం తెలుసుకోవడం ద్వారా, శాస్త్రజ్ఞానం మనకు తెలియడం ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేం, ఆ దివ్యమైన స్థితిని అర్థం చేసుకోలేం. లేదంటే ఇటు ఈ విధంగానే అపోహల్లో మనం కూడా నిమగ్నం అవుతాం. ఏంటి, ఓ ఇవన్నీ కూడా భౌతికమైనవే, అంటే భగవంతుడు వాడేవి ఇవన్నీ కూడా, ఇవన్నీ కేవలం కట్టుకథలు మనల్ని నమ్మించడానికో లేదా భగవంతుడి యొక్క భక్తి చేయించడానికో అనేవి. కానీ ఇవన్నీ శాస్త్రం ఏమని చెప్తుంది? దివ్యమైనవి అని చెప్తుంది. భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు ఇవన్నీ కూడా దివ్యమైనవి అని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నారు, సూత గోస్వామి చెప్తున్నారు. అదేవిధంగా శ్రీల వ్యాసదేవులు వారు మొదటి శ్లోకంలో ఇవన్నీ కూడాను దివ్యమైనవి, భగవంతుడి యొక్క భగవంతుడు పూర్తిగా దివ్యస్వరూపుడు, పూర్తి స్వతంత్రుడు అనేది మొట్టమొదటి శ్లోకం ఒకటి చాలు ఈ మాయావాదాన్ని తిరస్కరించడానికి, పూర్తిగా ఖండించడానికి. అర్థం చేసుకోగలిగితే. శ్రీమద్ భాగవతం యొక్క మొట్టమొదటి శ్లోకం. కానీ ఎప్పటికీ కూడా ఈ మాయావాదులకు అర్థం కాదు. ఎందువల్లంటే వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు మాయావాది హోయ్ కృష్ణాపరాధి. వాళ్ళు అపరాధం ఏమిటంటే భగవంతుడి యొక్క ఏదైతే దేహం ఇవన్నీ ఉన్నాయో భగవంతుడు భగవంతుడి దేహం కూడా వేరే అనేది అపోహ ఉంటుంది. భగవంతుడి యొక్క భగవంతుడు పూర్తిగా అతని యొక్క నామరూప గుణలీలు దివ్యమైనవి కావు అనేది వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత ప్రయత్నించినా భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే అవకాశం లేదు. కేవలం ఒక శుద్ధ భక్తుల యొక్క కృప వాళ్ళపై ఉంటేనే వాళ్ళు తిరిగి కృష్ణుని అర్థం చేసుకోగలరు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.